മീഡിയ ദ വോയിസ് ഓഫ് ഇന്ത്യ ഇതി ഭാരതീയ സ്വരം.
ఇప్పుడు మీకోసం వెంకట్ ఉట్కూరి గారి భారతీయత మన బాధ్యత కార్యక్రమం అక్టోబర్ 8, 2019 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా ఇది భారతీయ స్వరం. భారతీయత మన బాధ్యత కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. నేను మీ హోస్ట్ వెంకట్ ఉట్కూరి. ముందలగా ప్రేక్షకులందరికీ, శ్రోతలందరికీ విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ విజయదశమి నాడు దుర్గమ్మవారు అందరినీ చల్లగా కాపాడాలని, మిమ్మల్ని, మీ కుటుంబాలని, పిల్లా పాపల్ని అందరినీ జాగ్రత్తగా కాపాడాలని కోరుకుంటూ, మన దేశం, మన ధర్మం సుభిక్షంగా ఉండాలని, అందరూ సుఖశాంతులతో ఉండాలని ప్రార్థిస్తూ, మీ అందరికీ మరొకసారి విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ వారం షో స్టార్ట్ చేద్దాం. ఎప్పటిలాగానే మైండ్ మీడియా వారికి ఇంత అద్భుతమైనటువంటి ప్లాట్ఫామ్ ఇచ్చి ఎన్నో డిఫరెంట్ టాపిక్స్ గురించి మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు మరొకసారి మైండ్ మీడియా యాజమాన్యానికి ధన్యవాదాలు తెలుపుతూ ఈ వారం షోలోకి, ఈ వారం షో గురించి మాట్లాడదాం. ఈ వారం షోలోకి వెళ్లే ముందర కొత్తగా ఎవరైనా శ్రోతలు ఈ కార్యక్రమం గురించి, ఈ కార్యక్రమం వింటూ ఉంటే కనుక mindmedia.com mindmedia.com ఈ వెబ్సైట్కి వెళ్ళినట్లయితే భారతీయత మన బాధ్యత ఈ టాపిక్ కేటగిరీ ఉంటుంది. అలాగే పాత పాడ్కాస్ట్లన్నీ మీరు వినాలంటే కనుక mindmedia.com లాగిన్ అవ్వచ్చు. అలాగే యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది, మైండ్ మీడియా. మీరు యూట్యూబ్లో సెర్చ్ చేసినా కూడా మైండ్ మీడియా ఛానల్ వస్తుంది, సబ్స్క్రైబ్ అవ్వండి. దాంట్లో వివిధమైన కార్యక్రమాలు మీకోసం రూపొందించబడి ఉన్నాయి. ఇలాగే భారతీయత మన బాధ్యతతో పాటు చాలా విభిన్నమైన అంశాలతో, విభిన్నమైన కోణాలతో సాగే ఈ 24/7 వెబ్ రేడియో ఛానల్ని మీ ఐఫోన్ లేకపోతే ఆండ్రాయిడ్ ఫోన్లో కూడా మీరు ఇన్స్టాల్ చేసుకొని వినొచ్చు. తర్వాత ఇప్పటికీ సుమారు ఒక 40 ఎపిసోడ్లు పైగా భారతీయత మన బాధ్యతలో వివిధమైన, విభిన్నమైన అంశాల గురించి మనం సహజంగా రోజు మాట్లాడుకొని న్యూస్లో చూసే అంశాల దగ్గర నుంచి కొంచెం లోతైన అంశాలు, గ్రౌండ్లో జరుగుతున్న కార్యక్రమాలు, అలాగే ధార్మికంగా మనకి తెలియాల్సిన, మనం తెలుసుకోవాల్సినవి, అలాగే మనం ఇన్స్పిరేషన్ తీసుకొని మనం తెలుసుకోవాల్సిన, అలాగే మనం పాటించి పక్కన వాళ్ళకి చెప్పి మన పిల్లలతో పాటింపజేయాల్సిన, ఇలాంటి వివిధమైన దేశ కాలమాన పరిస్థితుల ప్రకారం మన సనాతన ధర్మం, హైందవ ఋషి భారతీయ ధర్మం ఏదైతే ఉందో ఆ ధర్మాన్ని గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం ఈ షోలో. శ్రోతలతో పాటు నాకు కూడా ఈ షో చేయడం ఎంతో ఆనందంగా ఉంది. ఎందుకంటే విభిన్నమైన అంశాల గురించి నేను అనాలిసిస్ చేస్తూ ఉంటే నాకున్న నాలెడ్జ్ అలాగే పరిధి కూడా పెరగటం, నాకు స్వతహాగా పర్సనల్గా కూడా చాలా ఐఎమ్ గెటింగ్ ఏ గుడ్ ఫీలింగ్. సో మరొకసారి మైండ్ మీడియా వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు షోలోకి వెళ్దాం. గత 2 వారాలుగా మనం ఒక విభిన్నమైన టాపిక్ తీసుకున్నాం, వాట్ హ్యాపెన్ టు హిందూస్ ఇన్ అవుట్సైడ్ ఇండియా అనే ఒక శీర్షికలో 2 భాగాలు చేసాం మనం. ఫస్ట్ భాగంలో ప్రపంచంలో ఉన్న 10 దేశాల్లో హిందువులు, హిందూ జనాభా ఎలా ఉంది, హిందూ జనాభా ఉన్న దేశాల గురించి మాట్లాడుకున్నాం. అలాగే పాకిస్తాన్లో ఉన్న హిందువులు 1947 మనకి స్వాతంత్రం వచ్చినప్పుడు ఎలా ఉంది, ఎంత పర్సంటేజ్లో ఉన్నారు, అలాగే ఇప్పుడు ఎంత పర్సంటేజ్లో ఉన్నారని జస్ట్ సినాప్సిస్ తెలుసుకోవాలంటే కనుక సుమారు 14-15% ఉన్న పాకిస్తాన్లో 1947లో ఉన్న హిందూ పాపులేషన్ ఈరోజు అఫీషియల్ రికార్డ్స్ ప్రకారమే 1.8 less than 2% నడుస్తుంది. అలాగే సెకండ్ ఎపిసోడ్లో మనం బంగ్లాదేశ్, నేపాల్, అలాగే ఫీజీ అనే ఒక చిన్న ఐలాండ్ నుండి ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దగ్గర, సో ఆ రాష్ట్రం, ఆ దేశం గురించి కూడా మనం మాట్లాడుకుందాం. బంగ్లాదేశ్లో అయితే కనుక 22% 1971లో బంగ్లాదేశ్ ఏర్పడిన దగ్గర నుంచి 22% ఉన్న హిందూ జనాభా ఈరోజు కేవలం 6-7% మాత్రమే పడిపోయింది. అక్కడ కూడా ఎన్నో విషయాలు, అలాగే మీకు స్టాటిస్టిక్స్తో సహా ఎక్కడి నుంచి సోర్స్ చేస్తున్నాను డేటా ఇన్ఫర్మేషన్తో సహా చెప్పుకున్నాను. ఇంట్రెస్ట్ ఉన్న శ్రోతలు ఎవరిలో ఉంటే కనుక దయచేసి ఆ షో వినండి. మీకు చాలా స్టాటిస్టిక్స్ తో పాటు చాలా వివిధమైన అంశాలు తెలుస్తాయి. జస్ట్ మీకు ఒక ఇంట్రెస్ట్ కలిగించడానికి ఒక రెండు విషయాలు చెప్తాను. పాకిస్తాన్ లో అయితే కనుక 2001 దాకా నో హిందూ ఇస్ యాక్చువల్లీ అలౌడ్ ఇన్ దేర్ ఆర్మీ, ఇంటెలిజెన్స్, నేవీ. సో ఇలాంటి దేశ భద్రత సంబంధించిన విషయాల్లో హిందువుల్ని అలౌ చేయలేదు. అలాగే క్షమించాలి, అలాగే బంగ్లాదేశ్ లో అయితే కనుక 1975 ఇమీడియట్లీ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత హిందువులకి వాళ్ళ బ్యాంక్ అకౌంట్లను ఫ్రీజ్ చేయటం, వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో ఇంత లిమిట్ మించి మీరు విత్డ్రా చేసుకోకూడదని చెప్పడం, అలాగే మీరు చూస్తే కనుక హిందువుల బిజినెస్ వాళ్ళకి లోన్స్ ఇవ్వకపోవడం, అలాగే వేరియస్ రిస్ట్రిక్షన్స్ పెట్టారు. దాని తర్వాత కొన్ని కారణాల వల్ల, పొలిటికల్ రీజన్స్ వల్ల తీసేసినప్పటికీ ఇప్పటికి కూడా ఎంతో మంది బంగ్లాదేశ్ లో ఉన్న ముస్లిమ్స్ హిందువులు మనకి వెస్ట్ బెంగాల్లోకి రావటం. సో దానివల్ల ఈ ఎన్ఆర్సీ, నేషనల్ రిజిస్ట్రేషన్ రిజిస్టర్ ఫర్ సిటిజన్షిప్ అనేది ఇప్పుడున్న నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కూడా ఇంప్లిమెంట్ చేయటం, దీనికి ఒక రకంగా చెప్పాలంటే ఈ సరౌండింగ్ విషయాలన్నీ మనం కలుపుకుంటే మనకు అర్థమవుతుంది. సరే, ఈరోజు మనం టాపిక్ లోకి ఎంటర్ అవుదాం. ఆ పాత పాడ్కాస్ట్లు వినాలంటే కనుక mindmedia.com లాగిన్ అయ్యి భారతీయత మన బాధ్యత కేటగిరీలో చూస్తే కనుక లాస్ట్ 2 shows మీకు పైనే కనిపిస్తూ ఉంటాయి. మీరు ఎప్పుడైనా డ్రైవ్ చేస్తున్నప్పుడు కానీ, ఎప్పుడైనా వాకింగ్ చేస్తున్నప్పుడు కానీ, సో సరదాగా అట్లా వినాలంటే కనుక తప్పనిసరిగా వినండి. మీ ఫీడ్బ్యాక్ contact@mindmedia.com పంపించవచ్చు. ఫీడ్బ్యాక్ పంపిస్తున్న శ్రోతలందరికీ ధన్యవాదాలు. అలాగే చాలా మంది నా ఫేస్బుక్ లో కానీ మెసేజ్ పెడుతూ ఉన్నారు, చాలా ధన్యవాదాలు. ఈరోజు ఈ వారం షో మొన్న లాస్ట్ షోకి, లాస్ట్ శీర్షికి కొంచెం కంటిన్యూషన్ షో లాగా చేద్దామని అనుకున్నాను. ఈ షో, ఈ వారం టాపిక్ ఏంటి అంటే హిందూ పాపులేషన్ డెమోగ్రాఫిక్స్ ఇన్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఆఫ్ ఇండియా. సో చాలా మందికి తెలిసిన విషయం కానీ లోతైన విషయాలు కొన్ని తెలియవు, కాబట్టి ఈ విషయాన్ని ఎంచుకోవడం జరిగింది. సహజంగా మనకి తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ ఫేస్బుక్ కానీ, అలాగే సోషల్ మీడియా, జనరల్ న్యూస్ పేపర్స్ ఫాలో అయ్యే వాళ్ళకి కూడా చాలా మందికి తెలిసిన విషయం ఏంటంటే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ 7 sister states అని అంటారు. ఆ 7 sister states దాదాపు క్రిస్టియానిటీ అనేది 90% ఉంది అని అంతవరకు అయితే తెలుసు. బ్రిటిష్ వాళ్ళ కాలం నుంచి ఈ క్రిస్టియానిటీని వాళ్ళు పెంచి పోషిస్తున్నారు. ఇది సుమారు చాలా రాష్ట్రాల్లో 90% ఉందన్న విషయం తెలియచ్చు. కానీ ఇది ఇక్కడితో కాకుండా ఇంకొంచెం లోతుగా విశ్లేషించి ఒక్కొక్క స్టేట్ గురించి నా దగ్గర కొంచెం, నేను cpsindia.org, సో ఈ సెన్సెస్ ఆర్గనైజేషన్ ఉంది, ఇండియా ఆర్గనైజేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్గనైజేషన్ నుంచి వచ్చినటువంటి స్టాటిస్టిక్స్ తో మీ ముందు మాట్లాడుతున్నాను. మీకు కావాలన్నా కూడా ఈ డేటాను మొత్తం వెరిఫై చేసుకున్నా కూడా నో ప్రాబ్లం, ఇది పబ్లిక్ డొమైన్ లో ఉన్న డేటానే. ఇది మొన్న ఈ మధ్య నేను నా పాత షో గురించి ఒకళ్ళిద్దరు మిత్రులతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు రేస్ చేసిన డౌట్ కూడా మీకు శ్రోతల కోసం ఒక్కసారి క్లారిఫై చేసే ప్రయత్నం చేస్తాను. ఇవన్నీ తెలుసుకొని ఏం చేస్తామండి అని ఒక ఫ్రెండ్ అడిగిన క్వశ్చన్కి, మనం చాలా మందిలో కూడా ఇవన్నీ ఏం తెలుసుకొని ఏం చేస్తాం మనం అంటే, తెలుసుకోకుండా మాత్రం ఏం చేస్తున్నాం ఇవాళ అనేది కూడా మనం ప్రశ్నించుకోవాల్సి ఉంటుంది. అంటే ఇది ఎందుకు తెలుసుకోవాలి అని అనుకున్నప్పుడు, మన ఈరోజు మన దేశంలో ఉన్న సుమారు ఇన్ని 30 రాష్ట్రాల్లో 29 రాష్ట్రాల్లో దాదాపు 8 నుంచి 9 రాష్ట్రాల్లో యాజ్ పర్ 2011 సెన్సెక్స్ ప్రకారం, అంటే ఆల్మోస్ట్ ఒక రకంగా చెప్పాలంటే 30% states, లేకపోతే 25-30% ఆఫ్ స్టేట్స్ ఇన్ ఇండియా ఆర్ స్టేట్స్ వేర్ దేర్ ఈస్ మైనారిటీ హిందూస్ టుడే. సో ఈ రోజు మనం మాట్లాడుకుంటున్నాం. ఓవరాల్ గా హిందూ పాపులేషన్ ఇండియా వైడ్ గా మనం చూస్తే కనుక 79-80% ఉంది. సో 2021 లో ఈ సెన్సెక్స్ ని మళ్ళీ తీసుకొస్తున్నారు, అందుకని ఈ ఎన్ఆర్సీ ఇంప్లిమెంట్ చేయడానికి కూడా ఈ 2021 సెన్సెక్స్ కి ఇది ఒక ప్రీ రిక్విజిట్ లాగా వాడుకుంటున్నారు. సో ఈ 2021 లో వచ్చిన డేటాను చూస్తే కనుక మనకు డెఫినెట్ గా చాలా మంది, 2011 స్టాటిస్టిక్స్ చూస్తేనే మీకు చాలా మందికి, నాకే పర్సనల్ గా షాకింగ్ గా అనిపించింది. సో 2021 ఇంకా మన ఇప్పటిదాకా మనం దేశం బయట గురించి లాస్ట్ 2 episodes చెప్తే, ఇప్పుడు దేశంలో ఏం జరుగుతుంది అంటే మన పక్క వీధిలో ఇప్పటిదాకా ఏం జరుగుతుందో తెలుసుకుందాం, ఇప్పుడు మన వీధిలో ఏం జరుగుతుందో తెలుసుకోకపోతే రేపు మన ఇంట్లో జరిగిన తర్వాత దాన్ని మనం చేయి దాటిపోయే అవకాశం కూడా ఉంది. చాలా ఎగ్జాంపుల్స్ కూడా మనం చెప్పొచ్చు. అలాగే మనం ఒక విషయం గురించి, ఈ డెమోగ్రాఫిక్స్ విషయం, ఎస్పెషలీ డెమోగ్రాఫిక్ ఇంపార్టెన్స్ మీకు చెప్తాను. డెమోగ్రాఫిక్స్ అనే టర్మ్ యాజ్ స్టాటిస్టిక్స్ ప్రకారం చూస్తే కనుక పాపులేషన్ కానీ, లేకపోతే బై రిలీజియన్ కానీ, లేకపోతే ఫర్టిలిటీ రేట్ అంటే ఒక కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉన్నారు, లేకపోతే మేల్ ఫీమేల్ రేషియో, లేకపోతే లిటరసీ రేషియో, సో ఇలాంటి అన్ని ఒక డేటా మన దగ్గర ఉంటే కనుక గవర్నమెంట్ పాలసీస్ డిజైన్ చేయడంలో కానీ, దేశ భద్రత విషయంలో కానీ, లేకపోతే మన దేశం ఎటువైపు పురోగమిస్తుంది, లేకపోతే వేరియస్ ఈ డేటాను తీసుకొని వేరియస్ అంశాల్లో మనకి దీన్ని ఎక్స్ట్రాపొలేట్ చేయటం, అలాగే దీన్ని బట్టి ఆ స్టేట్ యొక్క జీడిపి కొలవటం, సో చాలా చాలా విషయాల్లో ఈ డెమోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ అనేది చాలా రియల్లీ హెల్ప్ఫుల్. అందుకనే ప్రతి 10 ఏళ్ళకు కూడా ఈ సెన్సెక్స్ ని తీయటానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ అది. సో ఈ డెమోగ్రాఫిక్స్ తెలుసుకోవటం వల్ల ఏంటి విషయం అంటే, ఈ స్టాటిస్టిషియన్స్ ఎవరైతే ఉన్నారో ఒక ట్రెండ్ చెప్తారు మనకి. అంటే దాదాపు ఒక 20-30 సంవత్సరాలుగా ఇది ఈ పర్టికులర్ సిట్యువేషన్ నడుస్తుంది, రానున్న 20-30 సంవత్సరాలు ఇది జరగచ్చు. ఇప్పుడు ఎందుకు మనం ఎందుకు తెలుసుకోవాలి అంటే, ఈ పాయింట్ సహజంగా మన ఇప్పుడు మన పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ చిన్నప్పుడు ఉన్న పరిస్థితులు, అంటే దేశ కాల మాన పరిస్థితులు ఏవైనా సరే, ఈరోజు మనం 30s 40s లో ఉన్న వాళ్ళం టోటలీ డిఫరెంట్ సిట్యువేషన్స్ ఉన్నాయి మన లైఫ్ లో. అలాగే మన పిల్లలకు వచ్చే దగ్గరికి ఇంకా చాలా డిఫరెంట్ సిట్యువేషన్స్ ఉన్నాయి. సో కాబట్టి మనకి మన పిల్లలు చెప్పడానికైనా, అసలు మనం తెలుసుకోవటానికైనా ఈ ఎడ్యుకేషన్ ఈజ్ ఆల్వేస్ ఇంపార్టెంట్. సో మనకి మన ధర్మంలో మన హిందువులు ఎక్కడ ల్యాగింగ్ అవుతారంటే, ఎడ్యుకేషన్ ఎడ్యుకేట్ అవటానికి కూడా, ఇది ఈ టాపిక్ ని వినటానికి కూడా ఇష్టపడకపోతే అది అది నేను పర్సనల్ గా అనుకోవటం దట్స్ రాంగ్ థింగ్ అని అనుకుంటాను. ఎందుకంటే దేశంలో అలాగే ప్రపంచంలో జరుగుతున్న చాలా మంది చాలా దేశాల్లో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు చూస్తే కనుక యూరోప్ లాంటి దేశాల్లో వాళ్ళ కల్చర్ ని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకుందామని అనుకుంటారు. అమెరికా లాంటి దేశాల్లో వాళ్ళ కల్చర్ ని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకుందాం అనుకుంటారు. వాళ్ళ పిల్లలకి బెస్ట్ అమెరికా ఇవ్వాలని అనుకుంటారు, లేకపోతే వాళ్ళ పిల్లలకి బెస్ట్ యూరోప్ ఇవ్వాలని అనుకుంటారు. అలాగే మనం ఎందుకు ఆలోచించట్లేదు అనేది కూడా మనం ప్రతి ఒక్కళ్ళం దీనికి ఆన్సర్స్ చూస్తే కనుక ఇలాంటి విషయాల్లో మనం తెలుసుకోవటంలోనే ఉంటది అని. బహుశా ఇది కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ కాకపోవచ్చు, కానీ దిస్ ఈజ్ మై పర్సనల్ ఫీలింగ్. ఇకపోతే ఈరోజు హిందూ పాపులేషన్ నార్త్ ఈస్ట్ స్టేట్స్ మనం మాట్లాడుకుందాం. చాలా మందికి తెలిసినట్టుగానే ఇందాక చెప్పినట్టుగా 8 రాష్ట్రాలు ఉన్నాయండి. సో ఆ 8 రాష్ట్రాలు అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్, సిక్కిం, త్రిపుర. సో చాలా మంది 7 సిస్టర్స్ అని అంటూ ఉంటారు, కానీ ఈ 7th ఏంటంటే సిక్కిం. ఈ సిక్కిం అనేది 2002లో సపరేట్ రాష్ట్రంగా ఏర్పడింది. దీంట్లో కొన్ని 1971లో నార్త్ ఈస్ట్ కౌన్సిల్ అని, ఈ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ చాలా వెనుకబడి ఉన్నాయి, ఈ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ కోసం అని సపరేట్ కౌన్సిల్ లాగా చేయటం. ఈ సపరేట్ కౌన్సిల్ నుంచి 1971 నుంచి కొన్ని రాష్ట్రాలని అంటే సపరేట్ రాష్ట్రాలుగా చేశారు. సో యాక్చువల్ గా మీకు చూస్తే కనుక బై స్టేట్ అస్సాం ఇస్ ద బిగ్గెస్ట్ స్టేట్ అనమాట. సో ఆ అస్సాం నుంచి 1963లో నాగాలాండ్, అలాగే 1972లో మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్ 1975, అలాగే మిజోరాం 1987. సో ఈ అస్సాం నుంచి ఈ 4 రాష్ట్రాలు ఏర్పడి, అలాగే మణిపూర్ అండ్ త్రిపుర నుంచి 2002లో సిక్కిం రాష్ట్రం ఏర్పడింది. సో ఇట్లాగా అస్సాం నుంచి 5, మణిపూర్ త్రిపుర సిక్కిం 5, 3, 8, ఈ 8 రాష్ట్రాలు మనకి చిన్న బ్యాక్గ్రౌండ్ చెప్తున్నాను అక్కడ. అలాగే ఇక్కడ ఒక చిన్న డైవర్సిఫికేషన్ కూడా మీకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ 8 రాష్ట్రాల్లో ఈ 8 రాష్ట్రాల సరౌండింగ్ ఏంటి అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాలు చూసుకుంటే కనుక మన తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, అలాగే పైన ఒరిస్సా, ఒక పక్కన బే ఆఫ్ బెంగాల్ ఎలాగైతే ఉన్నాయో, ఈ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని మనం ఒక రఫ్ ఎస్టిమేషన్ వేస్తున్నా కూడా మనకి చాలా గంభీరమైన విషయాలు, ఇది ఎలాంటి జియోగ్రఫికల్ లొకేషన్ లో ఉందనే విషయాలు కూడా మనకు తెలుస్తాయి. సుమారు ఈ 8 రాష్ట్రాలు సరిహద్దులు దాదాపు 100% వేరే దేశాలతో కలిసి ఉన్నాయి. వేరే రాష్ట్రాలు కాదండి, వేరే దేశాలతో కలిసి ఉన్నాయి. టిబెట్, సో అందరు తెలిసినట్టుగానే చైనా కంట్రోల్లో ఉన్న టిబెట్, అలాగే మయన్మార్, భూటాన్, నేపాల్, బంగ్లాదేశ్, అంటే సుమారు ఈ 8 రాష్ట్రాలు వాళ్ళ బౌండరీస్ ని, వాళ్ళ సరిహద్దుల్ని ఐదు దేశాలతో పంచుకుంటున్నాయి, టిబెట్, మయన్మార్, భూటాన్, నేపాల్ అండ్ బంగ్లాదేశ్. సో ఇది మనం సబ్జెక్ట్లోకి వెళ్లే కొద్దీ చాలా ఎంత ఇంపార్టెంట్ అనేది మీకు తెలుస్తూ ఉంటుంది. ఈ పాయింట్ ని ఇక్కడ మీకు ఫస్ట్ ఇంట్రొడక్షన్ లో చెప్పదలుచుకున్నాను. అలాగే ఇంకొక పాయింట్ ఏంటంటే, జియోగ్రఫికల్ గా అలాగే ల్యాండ్స్కేప్ విషయంలో కూడా నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ చాలా డిఫరెంట్ గా ఉంటాయి. ఎందుకు అంటే ఈ హిల్లీ రీజియన్స్ అలాగే వ్యాలీస్ మీరు చూస్తే కనుక చాలా మంది ఈ మధ్య కాలంలో నార్త్ ఈస్టర్న్ కి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలక్ట్రిసిటీ, ఇట్లాంటి రోడ్స్, ఇలాంటి రైల్వేస్. సో ఒక చిన్న ఫ్యాక్ట్ ఏంటంటే, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అన్ని కలుపుకున్న క్యాపిటల్ సిటీస్ కూడా ట్రైన్ లేదు ఇప్పటి వరకు. అంటే మనం స్వతంత్రం వచ్చిన 70 ఏళ్లకు కూడా ఇప్పటి వరకు కూడా ఒక అన్ని స్టేట్స్ క్యాపిటల్ సిటీస్ ని కలుపుతూ ఒక ట్రైన్ రౌట్ కూడా లేదు. సో దాని మీద ఆల్రెడీ వర్క్ చేస్తున్నారు. అలాగే డెవలప్మెంట్ కి చాలా దూరంగా నోచుకోలేని ఎలక్ట్రిసిటీ కూడా మనకు చూస్తే, ఇండియా ఇప్పుడు 99.99% అన్ని విలేజెస్ కి, కొన్ని ఒక వెరీ హ్యాండ్ఫుల్ ఆఫ్ విలేజెస్ కి ఎలక్ట్రిసిటీ లేదు కానీ, బట్ 99.9% ఆఫ్ ది విలేజెస్ ఆర్ హ్యావింగ్ ఎలక్ట్రిసిటీ. సో దాంట్లో లాస్ట్ లో 2018లో లాస్ట్ లో తీసుకున్న సిటీ వచ్చేసి, విలేజ్ వచ్చేసి మేఘాలయలో ఉంది. అది నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ లో ఉంది. అంటే దీన్ని బట్టి ఒక యాక్టివిటీ చేయాలన్నా లేకపోతే ఒక పెద్ద ప్రాజెక్ట్ చేయాలన్నా గవర్నమెంట్ సైడ్ నుంచి కానీ ఈ రీజియన్ పరంగా ఎంత డిఫికల్టీ ఉందనేది మనం ఆలోచించవచ్చు. అలాగే నేచర్ పరంగా చూసినా కూడా చాలా డిఫరెంట్ గా 17 నుంచి 18 నేషనల్ పార్క్లు ఉన్నాయి. అలాగే ఫారెస్ట్ వ్యాలీస్ ఉన్నాయి. బ్రహ్మపుత్ర నది అనేది ఇక్కడ మెయిన్ నది. మనకు ఎట్లయితే గంగా నది ఉత్తరప్రదేశ్, బీహార్, వెస్ట్ బెంగాల్ నుంచి వెళ్తుందో, అలాగే కృష్ణా గోదావరి మనకి తెలుగు రాష్ట్రాల్లో ఉందో, అలాగే ఇక్కడ బ్రహ్మపుత్ర నది వల్ల వాళ్ళకి అక్కడ ఇదేంటిది కల్టివేషన్ అనేది జరుగుతుంది. సో ఇది కొంచెం దానికి ఉన్న జియోగ్రాఫికల్ డీటెయిల్స్ చెప్పాను. ఇకపోతే ఇప్పుడు అసలు టాపిక్ లోకి వద్దాం. ఈ టాపిక్ ని మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. సో ఆల్ దిస్ డేటా ఈజ్ ఇన్ ద పబ్లిక్ డొమైన్ అండి. యాజ్ పర్ ద 2011 సెన్సెక్స్ ఆఫ్ ఇండియా వికీపీడియా నుంచి, అలాగే సిపిఎస్ ఇండియా .org సైట్ నుంచి మీకు డేటా తీసుకొని చెప్తున్నాను. సో ఓవరాల్ గా నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఈ 8 రాష్ట్రాలు మనం తీసుకుంటే కనుక డెమోగ్రాఫిక్స్ ఎలా ఉన్నాయో మనం చూద్దాం. 2011 సెన్సెక్స్ ప్రకారం సుమారు టోటల్ గా హిందువుల పాపులేషన్ పర్సంటేజ్ ఈ 8 రాష్ట్రాల్లో కలుపుకుంటే కనుక 54% ఉంది. ముస్లిమ్స్ పాపులేషన్ అయితే కనుక 25% ఉంది. ఓవరాల్ క్రిస్టియన్స్ పాపులేషన్ 17%, బుద్ధిజం 1%, అలాగే అదర్స్ 2% ఉంది. సో ఈ అన్ని రాష్ట్రాలు కలుపుకుంటే కనుక, కానీ ఓవరాల్ గా మనం కలుపుకుంటే 54% స్టిల్ హిందూస్ మెజారిటీలో ఉన్నారు. కానీ రాష్ట్రం బై రాష్ట్రం, అంటే విల్ గో స్టేట్ బై స్టేట్, అప్పుడు మీకు యాక్చువల్ గా ఇన్ డీటెయిల్ అనాలిసిస్ మీకు అర్థమవుతుంది. అరుణాచల్ ప్రదేశ్ తీసుకుంటే కనుక 29% హిందూస్, 2% ముస్లిమ్స్, 30% క్రిస్టియానిటీ, అలాగే బుద్ధిజం 12% ఉంది, అలాగే అదర్స్ కొంచెం ఎక్కువ పర్సంటేజ్ ఉంది. సో ఇక్కడ ఎక్కువగా ట్రైబల్ ఏరియాస్ ఉండటం వల్ల ఆ అదర్స్ అనేది అన్ఐడెంటిఫైడ్ లేకపోతే అన్నేమ్డ్ రిలీజన్ గా కూడా ఉంది. సో ఓవరాల్ గా అరుణాచల్ ప్రదేశ్ తీసుకుంటే కనుక క్రిస్టియన్స్ ఆర్ ద ఫస్ట్ మెజారిటీ, సో హిందూస్ అనేది సెకండ్ మెజారిటీ. సో ఇక్కడ ఆల్రెడీ హిందూస్ ఆర్ మైనారిటీ. అలాగే అస్సాం లో చూసుకుంటే కనుక, అస్సాం మనం ఇందాక చెప్పుకున్నట్లుగా అస్సాం లో కొద్ది మేరకు ఉన్న నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అన్నిటి మీద అస్సాం అండ్ త్రిపుర కొంతవరకు పర్లేదు. కొంతవరకు పర్లేదంటే మనకి ఆంధ్రప్రదేశ్ లాగా లేకపోతే తెలంగాణ రాష్ట్రాలాగా కాదు. సో మీకు ఫిగర్స్ చెప్తే మీకు అర్థమవుతుంది. అస్సాంలో అయితే కనుక 61% హిందూస్ ఉన్నారు, 34% ముస్లిమ్స్, అలాగే 4% మాత్రమే క్రిస్టియానిటీ. సో ఇక్కడ క్రిస్టియానిటీ ప్లేస్ లో ఒక రకంగా చెప్పాలంటే ఇస్లాం వచ్చింది. ఎందుకంటే ఈ అస్సాం అనేది బార్డరింగ్ స్టేట్స్ మీకు చూస్తే కనుక బంగ్లాదేశ్, అలాగే ఈ బంగ్లాదేశ్ నుంచి వలస వస్తున్నటువంటి ఈ హిందువులు అని కావచ్చు లేకపోతే ముస్లింలు అని కావచ్చు. సో ఎక్కువ మంది ముస్లింలు రావటం వల్ల ఇక్కడ ఇస్లాం అరౌండ్ 34% పెరిగింది, 34% వచ్చింది. సో హిందూ స్టిల్ అస్సాంలో 61% ఉన్నారు. మణిపూర్ చూసుకుంటే కనుక దిస్ ఇస్ టోటలీ నెక్ టు నెక్ ఉంది. 2011 సెన్సెక్స్ ప్రకారం 41% హిందూస్ ఉంటే 42% క్రిస్టియానిటీ ఉన్నారు, అలాగే ముస్లిమ్స్ వచ్చేసి 8% ఉన్నారు. మేఘాలయ 12% హిందూస్ ఉంటే కనుక 4% ముస్లిమ్స్, అలాగే 75% క్రిస్టియన్. సో మేఘాలయ ఇస్ ఆల్రెడీ కంప్లీట్లీ క్రిస్టియనైజ్డ్. కంప్లీట్లీ అంటే ఒక 12 to 12+4, సో 16% మాత్రమే మైనారిటీస్ ఉన్నారు, హిందువులు 12% మాత్రమే ఉన్నారు. అందుకనే మన ఈ మధ్య మీరు న్యూస్ లో చూస్తే కనుక ఒక కాలేజీలో మనకి వినాయకుడి విగ్రహాన్ని తీసేయాలి, వినాయకుడు విగ్రహం ఉంటే మాకు మాకు కుదరదు అని చెప్పడంలో కూడా దాని అర్థం మీకు ఇప్పుడు అర్థమవుతుంది. ఎందుకంటే మేఘాలయలో 75% ఆర్ క్రిస్టియన్స్. అలాగే మిజోరాంలో చూస్తే కనుక 3% హిందూస్ ఉన్నారండి, ఇస్లాం 1%, అలాగే క్రిస్టియానిటీ 87%. సో మిజోరాం ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ద అదర్ స్టేట్ విచ్ ఇస్ వేర్ హిందూస్ ఆర్ ఆల్రెడీ వెరీ మైనర్, చాలా చాలా మైనారిటీ ఉన్నారు అక్కడ. అలాగే నాగాలాండ్ తీసుకుంటే కూడా హిందూస్ 9%, ఇస్లాం 2%, క్రిస్టియానిటీ 88%. సో ఇప్పుడు దాకా చూసుకున్న రాష్ట్రాల్లో మనం చూస్తే కనుక మణిపూర్లో నెక్ టు నెక్ మేఘాలయ 75%, మిజోరాం 87%, నాగాలాండ్ 88% క్రిస్టియన్స్ ఉన్నారు. అలాగే సిక్కింలో చూస్తే కనుక 58% హిందూస్ ఉన్నారు, 2% ఇస్లాం, అలాగే 10% క్రిస్టియన్స్ ఉన్నారు. త్రిపురలో కొంతవరకు నయం, నేను ఇందాక చెప్పినట్లు అస్సాం అండ్ త్రిపురలో కొంతవరకు నయం, అది ఎందుకో కూడా మీకు కొంతవరకు విశ్లేషణ చేసి చెప్పిస్తాను. హిందూస్ 83%, ఇస్లాం 9%, అలాగే క్రిస్టియానిటీ 4%. సో ఇది ఓవరాల్ గా 8 రాష్ట్రాల్లో చూసుకుంటే కనుక 4 రాష్ట్రాల్లో క్లియర్ గా సింగిల్ డిజిట్ లో ఉన్నారు పర్సంటేజ్ ఆఫ్ హిందూస్. అలాగే మణిపూర్ లో అయితే కనుక నెక్ టు నెక్ ఉన్నారు. సో అది 2021 సెన్సస్ కి ఎట్లా వస్తుంది అనేది పెద్దగా ఊహించకుండానే, తెలివితేటలు లేకుండానే ఎవరైనా చెప్పేయచ్చు. సో ఇది మనకున్న 5 రాష్ట్రాలకు ఉన్నటువంటి హై లెవెల్ ఫిగర్స్. ఇక్కడ ఇందాక మీకు చెప్పినట్లుగా అస్సాం అండ్ త్రిపుర కనుక మనం ఈ ఈక్వేషన్ లోంచి తీసేస్తే స్టాటిస్టిక్స్ ఎలా ఉంటాయో చూపిస్తాను. టోటల్ గా 38% హిందూస్ ఉంటే అస్సాం తీసేస్తే, త్రిపుర తీసేయట్లేదు, అస్సాం ఒకటి తీసేస్తే 38% హిందూస్ ఉన్నారు, 5% ముస్లిమ్స్ ఉంటే 15% క్రిస్టియానిటీ ఉంది. సో త్రిపుర కూడా తీసేస్తే చాలా అలార్మింగ్ నెంబర్స్ ఉంటాయండి. సో మోస్ట్లీ ఇట్ ఈస్ క్రిస్టియనైజ్డ్ స్టేట్స్ అన్నమాట ఇవన్నీ. సో ఇది ఒక రకమైన విశ్లేషణ వరకు చూస్తున్నాము. అలాగే ఇక్కడ చూస్తే కనుక అసలు ఓవరాల్ గా ఇండియాలో ఎలా ఉంది పరిస్థితి అని మనం ఒక్కసారి హై లెవెల్లో మనం మాట్లాడుకుందాం. ఇండియాలో చూస్తే కనుక మనం సైజబుల్ నెంబర్ ఆఫ్ క్రిస్టియన్స్ ఎక్కడైతే ఉన్నారో మనం చూస్తే మణిపూర్, గోవా, అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్, కేరళ, అరుణాచల్ ప్రదేశ్, అలాగే ఇందాక మనం అనుకున్నట్టు మిజోరాం, నాగాలాండ్, అలాగే మేఘాలయ, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్. సో ఈ రాష్ట్రాల్లో ఎక్కువ మంది క్రిస్టియన్స్ ఉంటే ముస్లిమ్స్ పాపులేషన్ చూసుకుంటే కనుక అస్సాంలో 30% ఉన్నారు, అంటే స్టేట్ వై విత్ ఇన్ ది స్టేట్ అస్సాంలో. అలాగే వెస్ట్ బెంగాల్లో 25%, కేరళలో 24%, ఉత్తరప్రదేశ్లో 19%, బీహార్లో 17%. సో ఇవి బిగ్గెస్ట్ ముస్లిం పాపులేటెడ్ స్టేట్స్, అలాగే బిగ్గెస్ట్ క్రిస్టియన్ పాపులేటెడ్ స్టేట్స్. అలాగే మిగతా ఇది చూసుకుంటే కనుక మిగతా అన్న ఆల్మోస్ట్ నీ 60-70%, కొన్ని రాష్ట్రాల్లో ఉంటే హిందువులు 80-85%, కొన్ని రాష్ట్రాల్లో హిందువులు ఉన్నారు. సో అది 2021 ఎలా చేంజ్ అవుతుంది అనేది కూడా మనందరం గమనించాల్సిన విషయం. అలాగే సిక్కిజం చూస్తే కనుక పంజాబ్లో మనకి సిక్కులు ఉన్నారు ఎక్కువ మంది, 75% పాపులేషన్ సిక్కులు ఉన్న పాపులేషన్ మొత్తంలో 75% పాపులేషన్ పంజాబ్లో ఉన్నారు. అలాగే చండీగఢ్లో ఒక 16%, హర్యానాలో 5%, ఢిల్లీలో 4%, అలాగే ఉత్తరాంచల్లో 2%, జమ్మూ అండ్ కాశ్మీర్లో 2%. సో అలాగే ఇక్కడ బుద్ధిజం చూస్తే కూడా మీకు ఎక్కువ నెంబర్స్ కనిపిస్తాయి. బుద్ధిజం మనకి ఎక్కువ బీహార్, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ కాకుండా బీహార్లో కాకుండా నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ లో కూడా ఉందండి. అరుణాచల్ ప్రదేశ్ లో 12%, అలాగే మిజోరాంలో 9%, అలాగే మీరు చూస్తే సిక్కింలో 27% ఉన్నారు, అలాగే త్రిపురలో చూస్తే 3% ఉన్నారు. సో ఓవరాల్ గా నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ లో బుద్ధిజం చూస్తే కనుక 1-2% మాత్రమే ఉన్నారు వాళ్ళు. సో ఇంక్లూడింగ్ ఎక్స్క్లూడింగ్ అస్సాం. సో ఇది ఓవరాల్ గా స్టాటిస్టిక్స్. ఇప్పుడు లెట్స్ గో స్టేట్ బై స్టేట్ మనం విశ్లేషించే ప్రయత్నం చేద్దాము. ఇక్కడ ఇప్పుడు నేను ఓవరాల్ గా నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ గత 100 నుంచి ఇక్కడ డేటా ఉందండి, ఐఎమ్ నాట్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ ఆల్ దోస్, బట్ హైలైట్ పాయింట్స్ ఏంటో నేను ఇక్కడ మార్క్ చేసుకున్న పాయింట్స్ మాత్రమే చెప్తాను మీకు. 1951 నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అన్ని కలుపుకొని ఈ 8 రాష్ట్రాలు కలుపుకొని 1951 లో కేవలం 6.42% క్రిస్టియన్స్ ఉన్నది ప్రతి 10 ఏళ్లకి, అంటే 61 అట్లా చదువుతున్నాను. 1951 లో 6%, 1961 లో 8%, 1971 లో 9.3%, 1981 లో 11.2%, 1991 లో 13%, 2001 లో 16%, అలాగే 2011 లో 17%. సో అంటే మీకు ఓవరాల్గా 1950 అంటే 47 తర్వాత మనకి స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి 6% కింద క్యాలిక్యులేట్ చేసుకుంటే ఈరోజు అదే 16%, 16.94 అనుకోండి, టు బి వెరీ ప్రిసైజ్, 17% పాపులేషన్ గత 50 సంవత్సరాల్లో లేకపోతే ఒక 60 సంవత్సరాల్లో ఒక 6 దశాబ్దాలుగా ఇక్కడ నడుస్తున్నటువంటి, అలాగే పాపులేషన్ వైజ్ చూస్తే 11% పాపులేషన్ పెరిగింది. అంటే ఇక్కడ కొంతమందికి ఎవరికైతే నెంబర్స్ మీద ఇంట్రెస్ట్ ఉందో ఒక వాదన చేయాలంటే కనుక పాపులేషన్ కూడా పెరుగుతున్నారు కాబట్టి వీళ్ళ రేషియో కూడా పెరిగింది అని ఎవరన్నా ఇంకా మీకు ఏమన్నా డౌట్ ఉంటే కనుక పాపులేషన్ పెరగటం అనేది సహజంగా 3-4% పెరుగుతూ ఉంటే ఈ క్రిస్టియన్ పాపులేషన్ ఇన్ ద నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ లో ఓవరాల్ గా యావరేజ్ గా చూసుకుంటే కనుక 11-12% పర్ డికేడ్ పెరుగుతూ ఉంది. సో మీకు ఇంకా స్టాటిస్టిక్స్ ఎవరికైనా కావాలంటే కనుక ప్లీజ్ హెల్ప్ యువర్ సెల్ఫ్, గూగుల్ చేసుకోండి, మీకు మంచి స్టాటిస్టిక్స్ దొరుకుతాయి. ఇది ఓవరాల్ గా నెంబర్స్ చూస్తే కనుక, సో లెట్స్ గో ఇన్ టు స్టేట్ బై స్టేట్. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఒక చిన్న బ్రేక్ వెళ్దాం. బ్రేక్ నుంచి వచ్చిన తర్వాత మనం ఈ 8 రాష్ట్రాల గురించి, ఆ 8 రాష్ట్రాల నెంబర్స్ ఎందుకు ఏంటి అనే విశ్లేషణ కంటిన్యూ చేద్దాం. ప్లీజ్ స్టే ట్యూన్, లెట్స్ గో ఫర్ ఎ స్మాల్ బ్రేక్.
పెన్నెలలు నిన్ను పిలుచువేళ అనే పాట సాహిత్యం కలగా కృష్ణమోహన్, సంగీతం వెన్నకోట మురళీకృష్ణ, గానం ది సురేఖామూర్తి.
మైండ్ మీడియా
ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం, భారతీయత మన బాధ్యత కార్యక్రమానికి వెల్కమ్ బ్యాక్. థ్యాంక్ యూ ఫర్ స్టేయింగ్ ట్యూన్. కొత్తగా జాయిన్ అయిన శ్రోతలు ఎవరైనా ఉంటే గనక ఈరోజు మనం మాట్లాడుకుంటున్న అంశం హిందూ డెమోగ్రాఫిక్స్, హిందూ పాపులేషన్ ఇన్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అనే అంశం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు అస్సాం అండ్ త్రిపుర, ఈ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ లో మనం 8 రాష్ట్రాలు ఉన్నాయని అనుకున్నాము. ఈ 8 రాష్ట్రాల్లో కూడా అస్సాం అండ్ త్రిపుర కొంతవరకు మెజారిటీ పాపులేషన్ స్టిల్ హిందూసే ఉన్నారు. సో కాబట్టి ఆ స్టాటిస్టిక్స్ కనుక మనం తీసేసి చూస్తే కనుక ఎంతమంది ఉన్నారు, 1941 నుంచి ఇప్పటిదాకా ఉన్న సెన్సెక్స్ డేటా ప్రకారం ఎంతమంది ఉన్నారు ఏంటి అనే పాపులేషన్ చూస్తే కనుక, సో దిస్ డేటా ఈజ్ ఎక్స్క్లూడింగ్ అస్సాం అండ్ త్రిపుర అండి. సో ఎక్స్క్లూడింగ్ అస్సాం అండ్ త్రిపుర చూస్తే కనుక 1947 మనకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత 1951 సెన్సెక్స్ ప్రకారం 1951 సెన్సెక్స్ ప్రకారమే అస్సాం అండ్ త్రిపుర తీసేస్తే 30% అంటే 30.98 టు బి ప్రిసైజ్, అంటే 31% క్రిస్టియన్ పాపులేషన్ ఉంది అక్కడ. అంటే భారతదేశ స్వతంత్రం వచ్చినప్పటికే సుమారు ఈ 8 రాష్ట్రాల్లో, ఈ 6 రాష్ట్రాల్లో మనం చూస్తే కనుక 31% క్రిస్టియన్ పాపులేషన్ ఉంది. అలాగే 61% 1961లో, 39% 71లో, 48 అలాగే 81లో 54, తర్వాత 10 63 అలాగే 67 అలాగే 69. సో 2011 సెన్సెక్స్ ప్రకారం సుమారు 70% ఈ 6 రాష్ట్రాలు కలిపి 70% క్రిస్టియానిటీ ఉంది. సో దీనికి ఒక పెక్యులర్ రీజన్ కూడా ఉంది. ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క డిఫరెంట్ డెమోగ్రాఫిక్స్ కానీ లేకపోతే ఒక్కొక్క డిఫరెంట్ వేలో ఈ క్రిస్టియానిటీ అనేది ఎక్కువ ఇవాంజలిజం అనేది ఎక్కువ నడిచింది అని చాలా మంది చరిత్రకారులు చెప్పినటువంటి విషయమే. ఒక 1 or 2 రీజన్స్ మనం వెళ్ళే కొద్దీ ప్రతి రాష్ట్రంలో ఏం జరిగిందనే విషయం కూడా 1 or 2 హైలైట్స్ మనం మాట్లాడుకుంటూ వెళ్దాము. ఓవరాల్ గా ఎందుకు ఇట్లా ఉంది పాపులేషన్ అంటే, బ్రిటిష్ వాళ్ళు వేరే రాష్ట్రాల్లో అంటే దేశంలో ఉన్న వేరే రాష్ట్రాల్లో ఉన్న క్రిస్టియానిటీ చూస్తే, అలాగే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ లో ఉన్న క్రిస్టియానిటీ చూస్తే మీకు కొంచెం డిఫరెన్స్ తెలుస్తుంది. ఎందుకంటే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ లో 1947 కి ముందల లేకపోతే 1930s 1925 కి ముందల ఎక్కువ క్రిస్టియానిటీ ఏం లేదు. అప్పటికే మనం చూసుకుంటే గనక కేరళ గోవా లాంటి రాష్ట్రాల్లో ఆల్రెడీ చాలా మంది క్రిస్టియన్స్ ఇక్కడికి వచ్చి సెటిల్ అయ్యి ఇక్కడ, అలాగే బాంబే దగ్గర సో పార్సీ క్రిస్టియన్స్ కానీ, సో ఇట్లా చాలా మంది చాలా వాళ్ళు వచ్చి సెటిల్ అయ్యి అలాగే క్రిస్టియానిటీ పెంపొందిస్తూ ఉంది భారతదేశంలో. కానీ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ కి మనం చాలా మంది అనుకున్నట్టు బ్రిటిష్ వాళ్ళ కాలం నుంచి ఎర్లీ 20th century బేసికల్ 1925 తర్వాత నుంచి మాత్రమే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ లో క్రిస్టియానిటీ ఉంది. ఈ రోజు నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ లో ఉన్న క్రిస్టియానిటీ ఆల్మోస్ట్ 80% ఉంది. ఒక చిన్న విషయం ఏంటంటే, ఈరోజు భారతదేశంలో ఉన్న సుమారు 8 నుంచి 9 రాష్ట్రాలు హిందువులు మాకు మైనారిటీ స్టేటస్ ఇవ్వండి అనే వాయిస్ మీకు రేజ్ అవుతుంది. అలాగే టైమ్స్ ఆఫ్ ఇండియాలో కానీ మేజర్ న్యూస్ పేపర్స్ లో కూడా ఇది విత్ స్టాటిస్టిక్స్ ప్రచురమైనటువంటి అంశం. అలాగే లక్షద్వీప్, జమ్మూ అండ్ కాశ్మీర్, సో ఇలాంటి రాష్ట్రాల్లో ఇప్పుడు మనం ఇక్కడ మాట్లాడుకున్న 6 రాష్ట్రాల్లో కూడా కలుపుకుంటే ఈ 8 రాష్ట్రాల్లో మైనారిటీలకి ఏదైతే స్టేటస్ ఇస్తారో హిందువులు మాకు ఆ స్టేటస్ ఇవ్వండి, మేము దేశం మొత్తం మీద మెజారిటీ ఉన్నప్పటికీ మా రాష్ట్రంలో మేము మైనారిటీ ఉన్నాం కాబట్టి మాకు ఎటువంటి సహాయం అందకపోగా మళ్ళీ మా మీద దాడులు జరుగుతున్నాయి కాబట్టి మాకు మైనారిటీ స్టేటస్ ఇవ్వండి అని గొంతెత్తి పార్లమెంట్ లో, వివిధమైన సోషల్ మీడియా ఛానల్స్ లో, అక్కడున్న యూట్యూబ్ లో ఉన్నటువంటి ఛానల్స్ లో కూడా వాళ్ళు పబ్లిక్ గా ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా మాట్లాడుకుంటున్న స్థితికి ఇవాళ హిందువులు ఆ పాపులేషన్ కి వచ్చేసారు. అంటే దాదాపు మన వీధిలోనే, మన 4-5 పక్కనే ఈ విషయాలు జరుగుతున్నాయి అనే విషయం మాత్రం మనం అర్థం చేసుకోవాలి అని ఈ షో ద్వారా సజెస్ట్ అండ్ ఎడ్యుకేషన్ అండ్ ఫ్యాక్ట్ ఫైండింగ్ ప్రాసెస్. సో తర్వాత ఇప్పుడు ఒక్కొక్క రాష్ట్రం గురించి మనం వెళ్దాము. సో ఫస్ట్ మనం అస్సాం అండ్ త్రిపుర తీసుకుందాము. సో ఈ అస్సాం అండ్ త్రిపురలో కొంతవరకు ఇందాక చెప్పినట్లు మోర్ దాన్ 50% హిందూ పాపులేషన్ ఉంది. సో 1961 చూస్తే కనుక 2.5% ఉన్న క్రిస్టియన్ పాపులేషన్ అస్సాంలో 2011 కి 4% అయింది. అంటే జస్ట్ ఒక 60 ఇయర్స్ లో జస్ట్ డబుల్ అయింది పర్సంటేజ్ వరకు చూస్తే. అది పెద్ద ఎక్కువ పర్సంటేజ్ కాకపోయినా దీంట్లో హిందువులు పెద్దగా ఆనందించాల్సిందో గర్వపడాల్సిందో కూడా ఏం లేదు. ఎందుకంటే ఈ అస్సాం అనేది మనం ఇందాక మనం మాట్లాడుకున్నట్టు దిస్ ఇస్ బార్డరింగ్ టు బంగ్లాదేశ్. సో ఈ బంగ్లాదేశ్ నుంచి వచ్చే ఎక్కువ ముస్లింలు ఇక్కడ చూస్తే కనుక మీరు ముస్లింస్ పాపులేషన్ వచ్చేసి ఇక్కడ ఆల్మోస్ట్ 34% ఉంది. సో అంటే ద గ్రోత్ ఆఫ్ క్రిస్టియానిటీ ఎందుకు ఆగిపోయింది అని అంటే కనుక ముస్లిం పాపులేషన్ ఎక్కువ అవటం వల్ల అక్కడ వాళ్ళ గ్రోత్ వీళ్ళు తినేస్తున్నారు అనే విషయం అర్థమైంది కాబట్టి. సో వీళ్ళిద్దరిలో ఎవరైనా సరే హిందువులు కోల్పోవటం కానీ లేకపోతే హిందూ పాపులేషన్ తగ్గిపోవటం వల్ల మాత్రమే ఈ ముస్లిం పాపులేషన్ కానీ అలాగే క్రిస్టియన్ పాపులేషన్ కానీ పెరగటం జరుగుతుంది. ఎస్పెషలీ ఆసాం లో చూస్తే కనుక ఎక్కువ క్రిస్టియన్ పాపులేషన్ పెరగపోవటానికి కారణం ముస్లిం పాపులేషన్ ఉండటం వల్ల, అలాగే అక్కడ నుంచి బంగ్లాదేశ్ నుంచి వస్తున్నటువంటి వలసవాదుల వల్ల. సో ఇక్కడ ఇది చూస్తే కనుక ఈ రోజు బంగ్లాదేశ్ లో ఉన్న స్టాటిస్టిక్స్ వచ్చేసి హిందూ 61, ముస్లిమ్స్ 34, అలాగే క్రిస్టియన్స్ వచ్చేసి 4% ఉంది. అలాగే త్రిపుర గురించి కొంచెం డీటెయిల్స్ చూద్దాము. త్రిపురలో ఏంటంటే ఇక్కడ కూడా మీకు సారీ అస్సాంలో ఒక చిన్న పాయింట్ చెప్పి మనం త్రిపురకి వెళ్దాము. అస్సాంలో కూడా అన్ని అన్ని ప్లేసెస్ లో కాదండి, కొన్ని ప్లేసెస్ లో ఈ పాపులేషన్ గ్రోత్ అనేది సహజంగా ఎలా ఉంటుందంటే ఇన్ జనరల్ ఎలా ఉంటుందంటే ఒక చోట ఒక డిస్ట్రిక్ట్ లో కానీ లేకపోతే ఒక మండలంలో కానీ ఒక ఏరియాలో కానీ ఫస్ట్ ఆ గ్రోత్ అనేది స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచి ఆ ఏరియాలో మాత్రం చాలా ర్యాపిడ్ గా అంటే ఒక 15-20 సంవత్సరాలు మీరు చూసుకునే దానికి అక్కడున్న నాయకులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ పంచాయతీ వాళ్ళని అందరూ వాళ్ళే అయిపోతారు. సో అక్కడి నుంచి మీకు ఎఫెక్ట్ అనేది చాలా తొందరగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఏదో ఇదేదో నేను గాల్లో నుంచి చెప్తున్న విషయం కాదు, మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. ఇంకా లండన్ లాంటి దేశాల్లో కూడా ఇది జరుగుతుందంటే ఇక మన దేశాలు ఇండియా లాంటి దేశంలో మనం ఇంకా మీరు ఆలోచించక్కర్లేదు. లండన్ మేయర్ విత్ 4% ఆఫ్ ముస్లిం పాపులేషన్ హ్యాజ్ ఎ ముస్లిం మేయర్. సో ఈ పాపులేషన్ గ్రోత్ అనేది దీనికి రాజ్యాధికారం అనేది ఇంత గట్టిగా ఉంటుంది. సో అది జనాలకు అర్థం కావటని చెప్తున్నాను. అలాగే నెక్స్ట్ స్టేట్కి వద్దాము, త్రిపుర గురించి చూద్దాము. త్రిపురలో చూస్తే కనుక వెరీ మైనర్ అనే చెప్పాలి. త్రిపురలో 83% హిందూస్ ఉంటే 9% ముస్లిమ్స్ అండ్ క్రిస్టియన్స్ వచ్చేసి సుమారు 4% మాత్రమే ఉన్నారు. 1961లో 0.8% ఉన్న క్రిస్టియన్ పాపులేషన్ 2011లో 4.4% ఉంది. సో దిస్ ఈజ్ వైడ్లీ బికాజ్ త్రిపురలో ఎక్కువ మంది ఈ ట్రైబల్స్ ఉంటాం. ఈ ట్రైబల్స్ కూడా చాలా వరకు కూడా వాళ్ళకి సనాతనమైన వాళ్ళ ధర్మాన్ని వాళ్లకున్న జాతుల యొక్క వివిధ విలక్షణమైనటువంటి సనాతన ధర్మాన్ని వాళ్ళు పాటించడం వల్ల ఇప్పటికీ క్రిస్టియానిటీ అనేది అక్కడ ఉన్న ఆ జాతుల్లో వాళ్ళకి వెళ్ళి వాళ్ళకి ఇవాంజలిజం చేసో లేకపోతే పోస్ట్ కన్వర్షన్ చేసో మిగతా రాష్ట్రాల్లో చేసినంత ఈజీగా త్రిపురలో చేయలేకపోవటానికి దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్. సో ఎందుకంటే గత 4-5 డికేడ్స్ నుంచి దశాబ్దాల నుంచి చూస్తుంటే కనుక మనకి ఎక్కువ ఈ 4-5% పాపులేషన్ కూడా ఇట్లా స్టార్ట్ అవుతుంది. కానీ ఇంత 2011కి ముందల దాకా చూసుకుని కూడా వెరీ మైనర్ త్రిపురలో ఉన్న క్రిస్టియన్ పాపులేషన్. అలాగే ఇకపోతే నెక్స్ట్ రాష్ట్రానికి వెళ్దాము, మేఘాలయ వెళ్దాము. సో మేఘాలయలో కూడా మనం చూస్తే మేఘాలయలో చూస్తే కనుక మనం ఇక్కడ కూడా మీకు మేఘాలయలో ఆల్మోస్ట్ 75% క్రిస్టియన్స్ ఉన్న స్టేట్ ఇది. సో ఇది బేసిక్ గా ఇది ఎందుకైందో కూడా మీకు విశ్లేషించే ప్రయత్నం చేస్తాను. 1951లోనే సుమారు 25% ఉన్న క్రిస్టియన్ పాపులేషన్ ప్రతి సంవత్సరం 25, 35, 45, 52, 65, 70, 75. సో 2011 సెన్సెస్ ప్రకారం 75% ఉంది. ఎందుకు అంటే కనుక మేఘాలయలో బ్రిటిష్ వాళ్ళు పరిపాలిస్తున్నప్పుడు ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ వాళ్ళు చేసినటువంటి ఈ క్రిస్టియానిటీని పెంపొందించడానికి వాళ్ళు చేసినటువంటి ఒక విభిన్నమైన విషయం ఏంటంటే వాళ్ళు ఎడ్యుకేషన్కి ఏదైతే బడ్జెట్ ఉందో అదంతా చర్చికి అసైన్ చేసి చర్చ్ విల్ టేక్ కేర్ ఆఫ్ ద ఎడ్యుకేషన్. సో ఇక్కడ మనకి చాలా మందికి ఇది అర్థమవుతున్న విషయమే ఉండొచ్చు. సో 1925 నుంచి బ్రిటిష్ వాళ్ళు ఏం చేసుకుంటూ వచ్చారంటే మేఘాలయ ఎస్పెషలీ మేఘాలయలో ఎందుకు అంత ఎక్కువ ఉంది అని మనం గూగుల్ చేస్తే కనుక చర్చ్ లార్జ్లీ బికాస్ ద బ్రిటిష్ అడ్మినిస్ట్రేటర్ హ్యాండెడ్ ఓవర్ ద రెస్పాన్సిబిలిటీ అండ్ ద బడ్జెట్ ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్ టు ద క్రిస్టియన్ మిషన్స్. సో క్రిస్టియన్ మిషన్స్ కి డైరెక్ట్ గా అక్కడ ఉన్నటువంటి చర్చెస్ కే ఈ ఎడ్యుకేషన్ బడ్జెట్ మొత్తం ఇచ్చేయటం వల్ల ఎడ్యుకేషన్, క్రిస్టియానిటీ, కన్వర్షన్, ఇవాంజలిజం అనేది వెరీ డీప్ రూటెడ్ గా ఉందన్నమాట మేఘాలయలో. సో చాలా మంది అక్కడికి వచ్చిన వాళ్ళు మీరు బాప్టిజం లోకి మారితేనో లేకపోతే క్రిస్టియన్ గా మారితేనో మాత్రమే మేము ఇక్కడ మీ గవర్నమెంట్ స్కూల్స్ లో కూడా చేర్చుకుంటాము అని ఇప్పటి నుంచి కాదు, సుమారు 1950s నుంచి అలా ఉండటం వల్ల ఇది ఒక పెద్ద ఇష్యూగా ఉండిపోయింది అని మనకి ఈ ఈ డేటా వరకు అర్థమవుతుంది. అలాగే ఇక్కడ చాలా చూస్తే కనుక గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్న పిల్లలు అలాగే బై డిఫాల్ట్ గా క్రిస్టియానిటీలోకి మారిపోవాలి, అలాగే బాప్టిజం తీసుకోవాలి. ఒకవేళ బాప్టిజం తీసుకోకపోతే కనుక మీకు స్కూల్లోకి ప్రవేశం ఉండదు. సో కాబట్టి అది గవర్నమెంట్ స్కూల్ కాబట్టి ఇక మీరు వేరే స్కూల్లో మీరు చదువుకునే అవకాశం ఉన్నవాళ్ళు వేరే విషయం, కానీ ఇది 70-60 సంవత్సరాల నుంచి కూడా జరుగుతున్న విషయం కాబట్టి ఇక్కడ మీకు 25% నుంచి ఆల్మోస్ట్ 75% దీకి మేఘాలయలో రావడానికి ఇది ఒక వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్. సో ఇది మనం నేనేదో బయటికి చెప్తుంది కాదు, హిస్టరీ ఆఫ్ క్రిస్టియానిటీ ఇన్ ఇండియా అనే విషయం గనక మనం చూస్తే ఆ బుక్ వాల్యూమ్ 5 ఈ క్రిస్టియానిటీ హిస్టరీ ఆఫ్ క్రిస్టియానిటీ ఇన్ ఇండియా పార్ట్ 5 లో నార్త్ ఈస్ట్ ఇండియా ఇన్ 19th and 20th centuries బై ఫ్రెడరిక్ ఎస్ డోస్ ద చర్చ్ హిస్టరీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా బెంగళూరు 1992. సో ఈ ఈ రెండు మూడు పుస్తకాల నుంచి సేకరించినటువంటి విషయాలు ఒక ఆర్టికల్లో ఉన్న విషయాలు నేను మీకు ఇక్కడ చెప్తున్నాను. అలాగే ఇది మేఘాలయ విషయం. అలాగే నెక్స్ట్ రాష్ట్రంకి వద్దాము, మిజోరాం. మిజోరాం కూడా మనకి ఓవరాల్ గా స్టాటిస్టిక్స్ చూసినా కూడా 87.16% 2011 సెన్సస్ ప్రకారం మిజోరాం 87% క్రిస్టియన్ పాపులేషన్ ఉంది. సో ఇది కూడా ఎందుకు ఒక రకంగా చెప్పాలంటే ఇది నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ లో హైయెస్ట్ అనమాట. యాక్చువల్ గా ఒక రకంగా చెప్పాలంటే ఇది సెకండ్ హైయెస్ట్ ఇన్ ద కంట్రీ ఆఫ్టర్ గోవా. సో గోవాలో ఆల్మోస్ట్ 98% అనుకుంటా. సో గోవా తర్వాత మిజోరాం ఇస్ ద హైయెస్ట్ క్రిస్టియన్ పాపులేషన్ ఉన్న స్టేట్ ఇది. అలాగే ఇది కూడా ఎందుకు అంటే కనుక కేవలం మనం చూస్తే కనుక 1931-1925 నుంచి జరుగుతున్నటువంటి ఇక్కడ ఎస్పెషల్లీ ఇక్కడ జరుగుతుంది ఏంటంటే ఇక్కడ బుద్ధిస్టులు ఎక్కువ ఉండటం జరిగింది 1925 కంటే ముందర. ఈ బుద్ధిస్ట్ పాపులేషన్ నుంచి క్రిస్టియానిటీలో కన్వర్ట్ చేయడానికి వీళ్ళు ఫాలో అయిన మెథడ్ ఏంటంటే ఒక మాస్ మూమెంట్ అలాగే పవర్. అంటే ఇక్కడ ఉన్నటువంటి ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క సినారియో అని చెప్పినట్టు ఇక్కడ ఎక్కువ లీడర్స్ ని క్రియేట్ చేయడానికి బుద్ధిస్టుల్లో ఉన్నటువంటి వాళ్ళని లీడర్లుగా ఎవరైతే ఉంటారో వాళ్ళని క్రిస్టియానిటీలో కన్వర్ట్ చేసి వాళ్ళని ఆ లోకల్ గా ఉన్న లీడర్స్ గా చేయటం వల్ల, బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పటి నుంచి ఈ లీడర్స్ గా చేయటం వల్ల బుద్ధిజం నుంచి ఎక్కువ మంది అలాగే హిందూస్ నుంచి ఎక్కువ మంది కన్వర్ట్ అయిపోయి క్రిస్టియానిటీలోకి కన్వర్ట్ అయిపోయారు అనేది ఇక్కడ ఉన్నటువంటి విషయం. ఎందుకంటే ఇక్కడ చూస్తే కనుక ఆల్మోస్ట్ 95% ఆఫ్ ద షెడ్యూల్డ్ ట్రైబ్స్ మేఘాలయ మిజోరాం లో ఉన్న 95% ఆఫ్ ద షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఆర్ టుడే కన్వర్టెడ్ ఇన్ టు క్రిస్టియానిటీ. సో ఇది ఒకటి మనం తెలుసుకోవాల్సిన హైలైట్ విషయం. అలాగే ఇక్కడ ఒక చిన్న కోట్ మీకు వినిపించే ప్రయత్నం చేస్తాను. సమ్ ఆఫ్ ద మోస్ట్ స్పెక్టాక్యులర్ మాస్ మూవ్మెంట్స్ ఇన్ ఇండియా హ్యావ్ టేకెన్ ప్లేస్ అమాంగ్ ద మౌంటైన్ ట్రైబ్స్ ఆఫ్ దిస్ లిటిల్ నోన్ ప్రావిన్స్ ఇన్ ద రిమోట్ లుషాయ్ హిల్స్ టూ బాప్టిస్ట్ మిషనరీస్ బిగాన్ ఇట్స్ వర్క్ ఇన్ 1893 అంటే సుమారు ఇప్పటికి నూట ముప్పై సంవత్సరాలు నుంచి ఇక్కడ జరుగుతున్న విషయం ఇది. వెల్ష్ మిషనరీ ఫాలోడ్ ఎ లిటిల్ లేటర్ ద బాప్టిస్ట్ వర్క్ ఇన్ సౌత్ లుషా అండ్ వేష్ ఇన్ నార్త్ లుషాయ్. సో అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ రీజన్స్ హిల్స్ పేర్లు ఇచ్చారు వీళ్ళు. ఈ ఒక రీజన్ ని ఒక మిషనరీ, ఇంకో రీజన్ ఇంకో మిషనరీ, గత 130 సంవత్సరాలుగా ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ ఇవాంజలిజం అలాగే కన్వర్షన్స్ కానీ ఒక రకంగా ఇది పెద్ద కారణం అని చెప్పాలి. సో ఇది మిజోరాం యొక్క పరిస్థితి. అలాగే నెక్స్ట్ రాష్ట్రానికి వద్దాం, మన దగ్గర ఎక్కువ టైం లేదు కాబట్టి నెక్స్ట్ రాష్ట్రంకి వద్దాం. ఇది చూస్తే కనుక మణిపూర్. సో మణిపూర్ రాష్ట్రానికి వద్దాం. మణిపూర్ రాష్ట్రంలో, మణిపూర్ రాష్ట్రం కూడా ఇప్పుడు మనకు చూస్తే ఇక్కడ ఇక్కడ కూడా మణిపూర్ లో కూడా ఒక జియోగ్రాఫికల్ విషయం మనకు ఏంటంటే వ్యాలీస్ ఉంటాయి, అలాగే హిల్స్ ఉంటాయి. అంటే జమ్మూ అండ్ కాశ్మీర్ లాగానే ఇక్కడ కూడా హిల్ ఉన్న ప్రాంతాల్లో ఆల్మోస్ట్ 95% క్రిస్టియానిటీగా ఉంటే వ్యాలీస్ ఉన్న ప్రాంతాల్లో కేవలం 3-4% మాత్రమే ఇక్కడ ఉంది. అలాగే ఇక్కడ కూడా మనం చూస్తే కనుక షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఎవరైతే ఉన్నారో ఆల్మోస్ట్, అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇక్కడ మీకు స్టాటిస్టిక్స్ చదువుతాను మీకు అర్థమైపోతుంది, 11. ఇక్కడ షెడ్యూల్ ట్రైబ్స్ ఇన్ మణిపూర్ ఈజ్ సో కంప్లీట్ దట్ అమాంగ్ దేర్ టోటల్ పాపులేషన్ ఆఫ్ 11.7 ఓన్లీ 30,000 ఆర్ కౌంటెడ్ యాజ్ నాన్ క్రిస్టియన్. అంటే మీకు అర్థమవుతుంది, అంటే 11.7 lakh ఉన్న షెడ్యూల్ ట్రైబ్స్ దాంట్లో క్రిస్టియన్స్ శాతం వచ్చేసి 11.4 lakhs, అంటే కేవలం 30,000 మంది మాత్రమే ఇక్కడ హిందూస్ ఉన్నారు, లేకపోతే అదర్ నాన్ క్రిస్టియన్స్, అంటే హిందూస్ అవ్వచ్చు అలాగే ముస్లిమ్స్ కూడా వెరీ మైనర్ పర్సంటేజ్ ఉన్నారు. సో 14% ఉన్నారు హిందూస్, అలాగే 67 అంటే మణిపూర్ వ్యాలీలో 67% ఉన్నారు. సో ఓవరాల్ గా చూస్తే కనుక ఇక్కడ రావటానికి గల కారణం కూడా ఇదే అని చెప్పొచ్చు మనం. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇక్కడ కూడా షెడ్యూల్డ్ ట్రైబ్స్, షెడ్యూల్డ్ క్యాస్ట్లు. సో కొన్ని డిస్ట్రిక్ట్స్ వీళ్ళు ఎట్లా చేసుకున్నారంటే హిల్లీ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ మణిపూర్ ని ఎంచుకొని ఆ హిల్లీ డిస్ట్రిక్ట్స్ ని ఫస్ట్ మొత్తం వాళ్ళు ఇవాంజలిజం చేసి అందరినీ మార్చి దాని తర్వాత ఈ మణిపూర్ వ్యాలీలో ఇప్పుడు గత 10 సంవత్సరాలుగా 15 సంవత్సరాలుగా ఈ వ్యాలీ మీద కాన్సన్ట్రేట్ చేశారు. ఎందుకంటే హిల్లీ డిస్ట్రిక్ట్స్ ఆల్రెడీ ఆల్మోస్ట్ 92% కన్వర్టెడ్ అయిపోయినాయి అక్కడ. సో ఇక్కడ కూడా వేరియస్ హిల్లీ ఉన్న ప్రాంతాల్లో లోన్స్ కోసం కానీ లేకపోతే ఆపర్చునిటీ కోసం కానీ ఎక్కువ కన్వర్ట్ అయిపోయారు అనే విషయం ఇక్కడ మనకి స్పష్టంగా ఈ ఆర్టికల్ ద్వారా తెలుస్తుంది. అలాగే నెక్స్ట్ రాష్ట్రానికి వెళ్దాము, నాగాలాండ్ రాష్ట్రానికి వద్దాం. నాగాలాండ్ కూడా కంప్లీట్లీ క్రిస్టియనైజ్డ్ స్టేట్ అయ్యింది. 88% క్రిస్టియన్స్ ఉన్నారు. 1951లో దగ్గర నుంచి మనం చూస్తే కనుక 2011 45% దగ్గర నుంచి, 1947లో 45% దగ్గర నుంచి చూస్తే కనుక ఈరోజు 90% ఆల్మోస్ట్ 90% కి రీచ్ అయిపోవడం జరిగింది. ఇక్కడ కూడా గత 5-6 దశాబ్దాలుగా జరుగుతున్నటువంటి విషయాలు కూడా ఏంటంటే ఇక్కడ కూడా అంతే ఎస్సీ ఎస్టీ ఎక్కడైతే ట్రైబల్ ప్లేసెస్, ట్రైబల్ ఏరియాస్ ఉంటారో ఈ ట్రైబల్ ఏరియాస్ నుంచి ఎస్సీ ఎస్టీలు వాళ్ళని పిక్ చేసుకోవటం, ఆ ఎస్సీ ఎస్టీల్లో ఉన్నటువంటి లీడర్స్ ని ఐడెంటిఫై చేసి వాళ్ళకి రాజ్యాధికారం కోసం రిలీజియస్ కన్వర్షన్స్ చేసిన ఉదంతాలు ఉన్నాయి. ఈ రోజున మనం చూస్తే కనుక ఎస్సీ ఎస్టీల్లో నాగాలాండ్లో 98.5% క్రిస్టియన్స్ ఉన్నారు అని ఇక్కడ మనకి స్టాటిస్టిక్స్ ప్రకారం తెలుస్తుంది. అలాగే ఇక్కడ చూస్తే కనుక ఎప్పుడైతే ఒక రాష్ట్రం పెద్ద రాష్ట్రం నుంచి చిన్న రాష్ట్రంగా విడిపోయారో ఆ చిన్న రాష్ట్రంలో వీళ్ళు సైజబుల్ నెంబర్ గా అవటం అనేది చాలా ఈజీ అనమాట. సో అందుకనే మనం చూస్తే ఎక్కడైతే చిన్న చిన్న రాష్ట్రాలు ఉన్నాయో అక్కడ ఆ చిన్న రాష్ట్రంలో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం చూస్తే కనుక జార్ఖండ్ లో కూడా ఈ మావో తీవ్రవాదం, దాని తర్వాత క్రిస్టియనిటీ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. అలాగే కేరళలో అలాగే గోవా, సో చిన్న రాష్ట్రాలు. సో ఈ మేఘాలయ, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్, సిక్కిం, ఈ 6 రాష్ట్రాలు కూడా చిన్న చిన్న రాష్ట్రాలు ఉండటం వల్ల ఒక్క చోట పాపులేషన్ చాలా డెన్స్ గా పెరగటం వల్ల, ర్యాపిడ్ గా గత 30-40 సంవత్సరాల నుంచి పెరగటం వల్ల ఆ టోటల్ స్టేట్ ని వాళ్ళు కంట్రోల్ చేసుకోవటం అనేది చాలా ఎక్కువ ఉంటుంది. సో ఒక డిఫరెంట్ థీరీ కూడా నేను గూగుల్ చేస్తున్నప్పుడు నాకు తెలిసిన ఇంకో థీరీ ఏంటంటే ద స్మాలర్ ద స్టేట్స్ ఇట్ ఈస్ వెరీ ఈజీ టు కన్వర్ట్ పీపుల్. సో అది కూడా మనకి ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే కనుక ఆ లైన్స్ లో కూడా మీరు గూగుల్ చేసినా కూడా చాలా మంచి కీ పాయింట్స్ దొరుకుతాయి. అలాగే తర్వాత ఇప్పుడు మనం నాగాలాండ్ మాట్లాడుకున్నాం. అలాగే నాగాలాండ్ మిజోరాం కొంచెం కైండ్ ఆఫ్ వెరీ సిమిలర్ సిట్యువేషన్ ఇక్కడ కూడా ఎస్సీ ఎస్టీలు. అలాగే ఇక్కడ కూడా ఎక్కువ సబ్ నేషనాలిటీ, అంటే వీళ్ళకి ఎక్కువ నేషనలిజం అనేది లేకపోవటం, నాగాలాండ్ అండ్ మిజోరాం లాంటి ప్రాంతాల్లో ఎక్కువ దేశాన్ని ప్రేమించలేకపోవటం, అలాగే ఎస్సీ ఎస్టీలకి అలాగే ఎడ్యుకేషన్ దగ్గర నుంచి. సో ఈ వివిధమైన కారణాల వల్ల మిజోరాంలో కూడా చాలా మిజోరాం నెంబర్స్, నేను అరుణాచల్ ప్రదేశ్ చదివిన తర్వాత మిజోరాం నెంబర్స్ చదివే ప్రయత్నం చేస్తాను. ఈ అరుణాచల్ ప్రదేశ్కి వద్దాము. ఇక అరుణాచల్ ప్రదేశ్లో దిస్ ఇస్ ఎ యూనియన్ టెరిటరీ అండి. 1972లో ఈ యూనియన్ టెరిటరీ ఫామ్ అయింది. సో ఇది నార్త్ ఈస్టర్న్ ఫ్రంట్ ఈస్ట్ ఫ్రంటియర్ ఏజెన్సీ సో ఈ ఎక్కువ రాష్ట్రాలు ఈ నార్త్ ఈస్టర్న్ ఫ్రంటియర్ ఏజెన్సీలో ఉండటం, సో దానికి ఎక్కువ ఎందుకంటే ఈ డెవలప్మెంట్ కి దూరంగా డెవలప్మెంట్ కి నోచుకోకపోవటం వల్ల ఈ వేరియస్ ఎన్ఈసీ కానీ అలాగే ఈ ఎన్ఈఎఫ్ఏ కానీ ఈ వేరియస్ ఆర్గనైజేషన్స్ పెట్టి గత ప్రభుత్వాలు ఇప్పటిదాకా 1971 నుంచి చేస్తున్న ప్రయత్నం ఇది. ఇక్కడ ఒక డిఫరెంట్ స్టాటిస్టిక్స్ మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. అరుణాచల్ ప్రదేశ్ 1971 లో ఫామ్ అయిన దగ్గర ఆ రోజు అరుణాచల్ ప్రదేశ్ యొక్క క్రిస్టియన్ పాపులేషన్ వచ్చేసి 0.79%, అంటే సుమారు 0.8%, లెస్ దాన్ 1% పాపులేషన్ పదేళ్లకి 4.5% అయింది. 1991 లో 10.3%, 2001 లో 19%, 2011 లో 31% అయింది. సో వెరీ సిగ్నిఫికెంట్ నెంబర్ ఉంది అరుణాచల్ ప్రదేశ్ లో. సో ఇక్కడ మనం స్టార్టింగ్ లో మనం చెప్పుకున్నట్టు ఈ నెంబర్స్ ఒకసారి మీకు చెప్తాను. అరుణాచల్ ప్రదేశ్ లో వచ్చేసి 29% హిందూస్ ఉంటే 30% క్రిస్టియానిటీ ఉంది, అలాగే ఇస్లాం 2% ఉంది. సో ఇక్కడ కూడా క్రిస్టియానిటీ అనేది దిస్ ఇస్ అ మేజర్ రిలీజియన్ ఇన్ అరుణాచల్ ప్రదేశ్. సో అరుణాచల్ ప్రదేశ్ లో కూడా ఒక డిఫరెంట్ పొలిటికల్ ఇష్యూ వల్ల ఎక్కువ మంది ఈ క్రిస్టియానిటీలోకి వెళ్ళిపోయారు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఎప్పుడు చైనా నుంచి వస్తున్నటువంటి థ్రెట్స్, ఆ చైనాకి బార్డర్ గా ఉండటం వల్ల చైనా పరంగా కూడా సరిహద్దు అవటం వల్ల ఒక ఇయర్ గుర్తులేదు నాకు, కానీ ఒక టైంలో అరుణాచల్ ప్రదేశ్ ని చైనా ఓన్ చేసుకుంది. సో దాని తర్వాత కొన్ని ఇంటర్నేషనల్ ప్రెషర్స్ వల్ల మళ్ళీ అరుణాచల్ ప్రదేశ్ ని వదిలేయటం, అలాగే ఇప్పుడున్న నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం చూస్తే కనుక ఈ బార్డర్స్ లో అంటే మన నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ బార్డర్స్, ఇందాక 5 దేశాల గురించి ఏదైతే మనం మాట్లాడుకున్నామో ఎస్పెషల్లీ చైనా బార్డర్ లో ఆ పెద్ద పెద్ద మనకి రోడ్లు వేయటం, పెద్ద పెద్ద డ్యాములు కన్స్ట్రక్ట్ చేయటం, సో ఇలాంటి డిఫరెంట్ ఎయిర్పోర్ట్లు, రోడ్స్, డ్యామ్స్ ఇట్లాంటి కన్స్ట్రక్ట్ చేయటం వల్ల అక్కడ ఉన్న డెవలప్మెంట్ స్కేల్ ని పెంచుతూ వెళ్తున్నారు. సో ఇది కూడా వన్ ఆఫ్ ద డెమోగ్రాఫిక్ గా చూసుకుంటా కూడా ఇది కూడా వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ అని చెప్పాల్సి వస్తుంది. అలాగే ఇంకొక విషయం మనం తెలుసుకుందాం, సిక్కిం రాష్ట్రంలో చూసుకున్నాం. ఇది 2002లో ఇది సిక్కిం రాష్ట్రం అనేది ఏర్పడింది. అలాగే ఇక్కడ చూస్తే కనుక స్టాటిస్టిక్స్ ప్రకారం చూస్తే కనుక అంటే అప్పుడున్న సిక్కిం రాష్ట్రంలో అక్కడున్న బౌండరీస్ ప్రకారం చూస్తే 1961 లో 1.7% ఉన్న క్రిస్టియన్ పాపులేషన్ ఈ రోజు 2011 లో సుమారు 10% కి వెరీ సైజబుల్ నెంబర్ కి రీచ్ అయింది. అలాగే ఇక్కడ చూస్తే కనుక డార్జిలింగ్, ఇది వెస్ట్ బెంగాల్లో డార్జిలింగ్ డిస్ట్రిక్ట్ కి చాలా అడ్జస్టెంట్ గా ఉంటుంది. సో అందుకనే ఇక్కడ మీరు చూస్తే కనుక ఈ డార్జిలింగ్ డిస్ట్రిక్ట్ పక్కనే ఉన్నటువంటి ఈ సిక్కిం డిస్ట్రిక్ట్స్ లో ఎక్కువ ఓవరాల్ గా 4% ఉన్న పాపులేషన్ ఈ రోజు ఒక 30 సంవత్సరాల్లో ఆల్మోస్ట్ 7-8% ఉన్న పాపులేషన్ రీచ్ అయిపోయింది ఎక్కడైతే ఈ డార్జిలింగ్ అడ్జసెంట్ గా ఉన్నటువంటి ప్లేసెస్ లో. అలాగే ఇందాక మీకు ఒక స్టాటిస్టిక్స్ చెప్పాలని అనుకున్నాను, ఇది చెప్పలేకపోయాను. సో ఇది అదేం రాష్ట్రం అంటే మనం మాట్లాడుకుంది మిజోరాం. మిజోరాం రాష్ట్రం గురించి మనం మాట్లాడుకోవాలనుకుంటా. సో ఒక్కసారి మీకు ఆ స్టాటిస్టిక్స్ కూడా మీకు చదివే ప్రయత్నం చేస్తాను. యా, మిజోరాం గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. సారీ, 88% క్రిస్టియన్ ప్లేస్ అని మనం మాట్లాడుకున్నాం. సో సుమారు ఇప్పటిదాకా మనం అన్ని 8 రాష్ట్రాల గురించి మనం మాట్లాడుకున్నాం. ఈ 8 రాష్ట్రాల్లో కూడా హై లెవెల్లో చూస్తే కనుక అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్ ఈ ప్రాంతాల్లో ఈ 5 రాష్ట్రాల్లో కూడా టోటల్గా వన్ సైడెడ్ క్రిస్టియన్స్ ఉన్నారు, మోర్ దాన్ ద హిందూ పాపులేషన్ ఉన్నారు. సో దే ఆర్ మెజారిటీ దేర్. అలాగే అస్సాంలో, సిక్కింలో కొంతవరకు పర్లేదు, త్రిపురలో కూడా కొంతవరకు పర్లేదు. సో ఇక్కడ ఈ టాపిక్ ఈరోజు మనం కంక్లూడ్ చేసే ముందర కొన్ని మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి, అలాగే హైలైట్ ఆఫ్ దిస్ టాపిక్ కూడా మీకు కంక్లూడ్ చేసే ప్రయత్నం చేస్తాను. సో ఈ కంక్లూషన్స్ లో ఏంటంటే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ లోకి లేకపోతే అదర్ అంటే అదర్ పార్ట్స్ ఆఫ్ కంట్రీలో ఉన్న క్రిస్టియానిటీకి చాలా డిఫరెన్స్ ఉందండి. ఓవరాల్ గా 2011 స్టాటిస్టిక్స్ ప్రకారం చూస్తే కనుక 2.78 crores ఉన్న క్రిస్టియన్ పాపులేషన్ 2011 సెన్సస్ ప్రకారం. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాలు, అలాగే తెలంగాణ లాంటి రాష్ట్రాలు, తమిళనాడు, కేరళ ఇలాంటి రాష్ట్రాలు చూస్తే కనుక ఎంతో మంది ఎస్సీ ఎస్టీలుగా క్రిస్టియానిటీలో మారిపోయినప్పటికీ ఇంకా ఎస్సీ ఎస్టీ పేరు మీద ఉన్నారు. అది ఇంకా ఏం జరుగుతుంది అనేది 2021 స్టాటిస్టిక్స్ కి వాళ్ళు క్రిస్టియన్స్ లోకి కౌంట్ చేయబడతారా, ఎస్సీ ఎస్టీ హిందువులు కానీ కౌంట్ చేయబడతారా అనేది ఇంకా స్టిల్ ఎన్ఆర్సి వచ్చి అలాగే ఈ ఫోర్స్ కన్వర్షన్స్ అని వస్తే ఈ బిల్స్ పాస్ అయితే గానీ మనకు ఏదో తెలియకపోవచ్చు. బట్ ఓవరాల్ గా చూస్తే కనుక 2.78 crore క్రిస్టియన్స్ ఉంటే కనుక 2011 సెన్సెక్స్ ప్రకారం దాంట్లో సుమారు 80 లక్షల మంది అంటే 2.80 లక్షల మంది అంటే 2 crore 80 lakhs ఉన్న క్రిస్టియన్స్ ఆల్మోస్ట్ 80 lakhs క్రిస్టియన్స్ ఈరోజు నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ లో ఉన్నారు. అలాగే మిగతా రాష్ట్రాల్లో చూస్తే కనుక అది మిగతా రాష్ట్రాలు అన్నింటిలో కంటే ఎక్కువ ఒక సైడ్ టోటల్ గా ఒక రీజియన్ లో ఉండటం ఇదే హైయెస్ట్. ఇదొక పాయింట్. అలాగే ఈ మనం ఇందాక ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకుంది స్టార్టింగ్ ఫ్రమ్ 20th century అంటే 1925 నుంచి మాత్రమే ఇక్కడ క్రిస్టియనిటీ అయ్యి ఈ రోజు దాదాపు 8లో 6 రాష్ట్రాల్లో కంప్లీట్ క్రిస్టియన్ డామినేషన్ గా ఉన్న రాష్ట్రాలను కూడా మనం క్లియర్ గా మనం చెప్పుకోవచ్చు. అలాగే 1951 నుంచి సుమారు 1951 నుంచి అంటే ఈ గ్రోత్ అనేది ఎక్కడ ఆగలేదు. సో ఎటువంటి ఈ క్రిస్టియన్లోకి మారిపోవటం అనేది ఈ పాపులేషన్ గ్రోత్ అని ఎక్కడ ఆగలేదు. సో కాబట్టి అంటే స్వతంత్రం రాక ముందల గ్రోత్ కంటే స్వతంత్రం వచ్చిన తర్వాత గ్రోతే చాలా ఎక్కువగా ఉంది అని ఇక్కడ ఈ విషయం కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికున్న మనకున్న పాలకుల దృష్ట్యా ఏ విషయాన్ని తేల్చకపోవటం, అలాగే ఇండియా అనేది భారతదేశం అనేది ఒక ధర్మానికి సంబంధించిన విషయం, భారతదేశం సనాతన ధర్మం అనేది భారతదేశం యొక్క ఆత్మ, ఎందుకు ఈ విషయం చెప్పాల్సి వస్తుందంటే కేవలం మెజారిటీ ఉన్న హిందువులు ఉన్నప్పుడు మాత్రమే మైనారిటీలు అది ఎవరైనా సరే ముస్లింస్ అయినా క్రిస్టియన్స్ అయినా సేఫ్ గా ఉంటారు అని చాలా రాష్ట్రాల్లో మనకి తెలుస్తున్నటువంటి విషయం. ఎక్కడైతే మెజారిటీ వేరే వాళ్ళు ఉంటారో అక్కడ మనల్ని బతకనివ్వలేకపోవటం కానీ వెస్ట్ బెంగాల్లో జరుగుతున్న విషయాలు అలాగే కేరళలో జరుగుతున్న జమ్మూ అండ్ కాశ్మీర్లో జరుగుతున్న విషయాలు అన్ని తెలిసి కూడా మనకి ఏమీ జరగట్లేదు అని అనుకోవటం మనం ఫూల్ చేసుకోవడం తప్ప ఇంకోటి ఏం లేకపోవచ్చు. అలాగే ఇక్కడ ఇంకా కొన్ని డిఫరెంట్ మిజోరాం లాంటి స్టేట్స్ లో అలాగే మణిపూర్ లాంటి స్టేట్ అలాగే నాగాలాండ్ లాంటి స్టేట్స్ లో ఒక్కొక్క స్టేట్ లో గనక మనం చూస్తే ఈ షెడ్యూల్డ్ ట్రైబ్స్ షెడ్యూల్డ్ క్రాస్ట్స్ వీళ్ళని తీసుకోవటం వీళ్ళకి రాజ్యాధికారం కోసం ఇవ్వటం అనేది కూడా వెరీ వ్యాలిడ్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ మనం తెలుసుకోవాల్సింది కూడా. అలాగే ఈ ఈ క్రిస్టియన్లో కూడా చాలా ఒక పాప్ ఒక బెల్ట్ లోకి వాళ్ళు రీచ్ అవటం అక్కడి నుంచి వాళ్ళ పాపులేషన్ గ్రో చేసుకోవటం రాజ్యాధికారం వాళ్ళ చేతిలో పెట్టుకోవటం అలాగే స్టేట్ మొత్తాన్ని వాళ్ళ కంట్రోల్లో పెట్టుకోవటం అనేది చాలా క్లియర్ గా తెలుస్తుంది. ఒకసారి గనక పాపులేషన్ మైనారిటీ హిందువులు మైనారిటీ అయిపోతే కనుక అక్కడున్న వాళ్ళు మిగతా వాళ్ళు పరిస్థితి చాలా దుర్భరంగా ఉంటుంది. బంగ్లాదేశ్ లాంటి దేశాలు అలాగే పాకిస్తాన్ లో ఉన్న పరిస్థితులు కూడా అలాంటి పరిస్థితులే మనకి న్యూస్ లో అక్కడక్కడ ఎదురవుతున్నటువంటి విషయాలు కూడా అంటే గ్రౌండ్ లోకి వెళ్తే గానీ మనకి కొన్ని విషయాలు తెలియకపోవచ్చు. అలాగే ఇక్కడ కొన్ని ఇంకా 1 or 2 హైలైట్ పాయింట్స్ మీకు కంక్లూడ్ చేసి ఈ టాపిక్ మనం ఆపుదాము. అలాగే ఇక్కడ చూస్తే కనుక మనం సిక్కింలో 1971 నుంచి అంటే 1971 లో బేర్లీ 0.8% ఉన్నది. ఈ రోజులో ఈ రోజు 2011 సెన్సెక్స్ ప్రకారం ఇట్స్ ఆల్మోస్ట్ రీచ్ 10% పాపులేషన్ ఉంది. సో అలాగే అరుణాచల్ ప్రదేశ్ లో సేమ్ ఫినామినా ఇక్కడ కూడా లాస్ట్ 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు వెరీ అంటే వాళ్ళ పాపులేషన్ గ్రోత్ మల్టిప్లై అయిపోయింది. అంటే ఆల్మోస్ట్ పాపులేషన్ చూస్తే కనుక 11 times పాపులేషన్ గ్రోత్ 4-5% ఉంటే కనుక 11 times పెరుగుతుంది వీళ్ళ పాపులేషన్. సో ఇది ఒకటి మనం డెమోగ్రాఫిక్స్ విషయంలో మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. అలాగే ఇక్కడ ఒక చిన్న పాయింట్ మనం చదువుదాము. ద లార్జ్ స్ప్రెడ్ ఆఫ్ క్రిస్టియానిటీ దట్ హ్యాస్ అకర్డ్ ఇన్ ద నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఇన్ ద డెకేడ్స్ ప్రొసీడింగ్ అండ్ ఫాలోయింగ్ ఇండిపెండెన్స్ వాజ్ టు ఎ లార్జర్ ఎక్స్టెంట్ a consequence of church adopting the role of inspiring and leading the various movements of militant assertion and subnational identities which began in this region with the advent of independence. So ikkada subnational anedi indaka mana point touch chesam akkada kuda ekku mana northeastern states lo chuste ganaka ee within the ulfa ugravadulu gaani so within the ee naxalite manalaki naxalite prabhavam ela aithe untado ee ugravadulu విత్ఇన్ ద స్టేట్ వాళ్ళ ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పెంచి పోషించడం వల్ల ఈ క్రిస్టియానిటీ ఎక్కువ పెరిగింది అనేది ఈ పాయింట్ చెప్తుంది. అలాగే మన్ని మధ్య చూస్తే కనుక 2016-17 టైంలో చూస్తే కనుక చాలా మంది ఉగ్రవాదులు లొంగిపోవటం అలాగే భారతదేశ ప్రభుత్వం మిలిటరీ ఆపరేషన్ చేయటం వల్ల అక్కడ ఉన్న పరిస్థితులు చాలా డిఫరెంట్ గా ఉన్నాయి. ఎందుకంటే డెవలప్మెంట్ కి వీళ్ళందరూ అడ్డంకి కాబట్టి వాళ్ళందరినీ మట్టు పెట్టారు అనే విషయం కూడా మనం ఈ ఈ విషయాలన్నీ మనం లింక్ చేసుకుంటే కనుక మనకి చాలా క్లియర్ గా అర్థమవుతుంది. సో ఇంకొకటి చూస్తే కనుక క్రిస్టియనైజేషన్ ఆఫ్ ద నార్త్ ఈస్ట్ దస్ సీమ్స్ టు బి లీస్ట్ పార్ట్లీ ఇట్ ఈస్ నాట్ లార్జ్లీ ఇట్ ఈస్ లార్జ్లీ రిజల్ట్ ఆఫ్ ద పొలిటికల్ అండ్ స్ట్రాటజిక్ కన్సిడరేషన్స్ ఇట్ ఈస్ నాట్ ఎంటైర్లీ ఎ రిలీజియస్ ఫినామినా. సో ఇది కూడా మనం ఒక చిన్న పాయింట్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అంటే మారుతున్న వాళ్ళందరూ అప్పటికప్పుడు వాళ్ళకి నిజమైన దేవుడో లేకపోతే అందరికంటే బెటర్ అయిన దేవుడో తెలియటం వల్ల కాదు, రిలీజియస్ ఆస్పెక్ట్స్ వల్ల కాకపోయినా కూడా కొంతవరకు క్రిస్టియానిటీ అనేది పవర్ అంటే మనం ఇప్పుడు మనకు తెలుగు రాష్ట్రాల్లో కూడా మనం చూస్తున్నటువంటి విషయాలే, ఇది తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎప్పటి నుంచో మనం చూస్తున్నటువంటి విషయాలే. ఎక్కడైతే ఒక సర్పంచ్ కన్వర్ట్ అయిపోయారో అక్కడ ఉన్నటువంటి మెంబర్స్ అందరు కన్వర్ట్ అయిపోవటం, లేకపోతే ఎక్కడైతే ఒక ఎమ్మెల్యే కన్వర్ట్ అయిపోయారో వాళ్ళ కింద ఉన్న వాళ్ళందరూ కన్వర్ట్ అవుతాం. సో ఇది చాలా విషయాల్లో మీకు గ్రౌండ్ లెవెల్లో రియాలిటీలో ఉన్న వాళ్ళు చాలా మంది తెలిస్తే ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం చూస్తే కనుక ఒక స్టార్ అంటే ఫిల్మ్ స్టార్ కన్వర్ట్ అయిపోతే అక్కడున్న వాళ్ళకు ఒక సాఫ్ట్ కార్నర్ రావటం, వాళ్ళు కన్వర్ట్ అవటం, సో అనేది ఇది రెసిప్రికేట్ అవుతుంది అనేది ఇట్లాంటి పాయింట్స్ వల్ల మనకు తెలుస్తుంది. సో ఓవరాల్ గా మనం ఈ 8 రాష్ట్రాల్లో మనం చూసుకున్నటువంటి విషయం ఏంటంటే మనం కంక్లూడ్ చేస్తే కనుక స్వతంత్రం రాకముందల పెరిగినటువంటి పాపులేషన్ కంటే క్రిస్టియన్ పాపులేషన్ కంటే డెమోగ్రాఫిక్స్ స్వతంత్రం వచ్చిన తర్వాత పాపులేషన్ పెరిగిందని అనుకున్నాం. దీనికి వేరియస్ కారణాలు ఉండటం జరిగింది. అలాగే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ లో ఈ రోజు ఒక హిందువు నిజంగా తన ప్రాక్టీసెస్ ని కానీ ఒక హిందూ స్వేచ్ఛగా తన మతాన్ని కానీ తన ధర్మాన్ని కానీ ఆచరించుకునే రోజు లేవు అనేది నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ లో ఈ రోజు ఈ డేటాను బట్టి కూడా మనకు అర్థమవుతుంది. ఇలా వివిధమైనటువంటి పాయింట్స్ అన్నింటినీ మీరు కూడా కనెక్ట్ చేసుకుంటే కూడా అర్థమవుతుంది. అలాగే ఇక ఎక్కువ సమయం లేదు కాబట్టి ఈ వారం షో ఇంతటితో నేను కంప్లీట్ చేస్తాను. వచ్చే వారం మన దేశంలోనే ఉన్న మరికొన్ని రాష్ట్రాల మీద ఈ పాపులేషన్ డెమోగ్రాఫిక్స్ తో మనం విశ్లేషించే ప్రయత్నం చేద్దాము. ఈ షో విన్నందుకు అలాగే ఈ షో మీకు నచ్చినట్లయితే కనుక మీ కామెంట్స్ ఫీడ్బ్యాక్స్ మాకు పంపించండి. contact@mindmedia.com ఈమెయిల్ చేయొచ్చు. అలాగే యూట్యూబ్ లో ఉన్న మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఆ ఛానల్లో యూట్యూబ్ లో myind మీడియా వెంకట్ ఊటుకూరి అని మీరు టైప్ చేసినా కూడా నా షోస్ అన్ని వస్తాయి. మీ కామెంట్స్ ఐదర్ పాజిటివ్ నెగిటివ్ ఇంకేమన్నా ఫీడ్బ్యాక్ ఉంది ఇట్లా మీరు ఇంప్రూవ్ చేస్తే బాగుంటుంది అనే ఏమన్నా సజెషన్స్ ఉన్నా కూడా ప్లీజ్ వెల్కమ్ యువర్ సజెషన్స్. ఈ షో విన్నందుకు మరొకసారి ధన్యవాదాలు. బహుశా ఈ షో మీకు నచ్చిందని భావిస్తూ మళ్ళీ వచ్చే వారం భారతీయత మన బాధ్యత కార్యక్రమంలో మనం ఇండియాలో ఉన్న వేరే స్టేట్స్ గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. జై శ్రీరామ్. జై భారత్ మాత.
ఇంతవరకు మీరు విన్నారు వెంకట్ ఉట్కూరి గారి భారతీయత మన బాధ్యత కార్యక్రమం October 8, 2019 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
Disclaimer: The views, comments and conclusions in the following program either expressed or implied are those of the hosts and not necessarily the beliefs of Mind Media. All the material presented by the hosts is warranted by the hosts that the work is their original contribution or they have obtained proper permissions from the original contributors and it is free from any copyright infringements. At certain times, the hosts may express their views which may be slightly or extremely biased and hence, listener's discretion is advised. Advised.